పరం కౌతూహలం బ్రాహ్మణ లోకశ్రేయస్సు కోసం నేను అడిగిన వెంటనే నరకాలు ఏమిటో చెప్పారు. మీరు మీ రుణం తీర్చుకోలేము. ఏ ఏ కర్మలు చేస్తే ఈ నరకాలు వస్తాయో చెప్పండి. తినాలని కుతూహలంగా ఉంది అనగా సుఖేసి. సంపూర్ణంగా చెప్పడం ఎవరి వల్ల కాదు, కొన్ని చెబుతా ఉంది. వేద దేవతీనాం ఏ పురాణేతిహాసాభినందంతి వాచన. ఇప్పుడు చెప్తున్నది చాలా గొప్ప శ్లోకాలు, ఇవి కూడా అర్థమవుతాయి. వేద దేవ ద్విజాతీనాం అంటే వేదవులను, దేవతలను, బ్రాహ్మణులను ఎవరు సతతం ఎల్లప్పుడూ నిందాకృత ఎప్పుడు తిడతారు, ఎప్పుడు బ్రాహ్మణులు తిట్టడం, ఎప్పుడు వేదాలను తిట్టడం, ఎప్పుడు దేవతలను తిట్టడం, దేవుడు లేడు విజయం లేడు ఇలా తిట్టే వారిని ఏ పురాణే ఇతిహాసార్థాన్ పురాణములను ఇతిహాసాలను నా అభినందంతి మాత్ర ఏ పాపస్తులు గౌరవంతరో నమ్మరో. అంటే ఇందాక చెప్పాను మన కృష్ణ గారు చెప్తే కాదన్నాడే వాడు పురాణంలో లేవని ఇలాంటి పాపాత్ములు అన్నమాట. పురాణేతిహాసములను గౌరవించాలి, వాటిని నమ్మాలి, చదవాలి. అసలు అందులో లేవు, పురాణంలే నమ్ము అనే దుర్మార్గులు. ఇంకా గురు నిందాకరాహ రోజు గురువు గారిని మీటింగ్ తిట్టుకోవడం. ఏచ మక్క విఘ్నకరాశ్చే యజ్ఞములకు ఆటంకం కలిగించడం, యజ్ఞాలు పాడు చేయడం. దాతుర్ నివారకాయేచ మళ్ళీ చెప్పాడు కదా, దానము చేసేవాడు చెయ్యొద్దనడం, వాడు అడవ చేయడు దౌర్భాగ్యుడు. నేను చూశాను చాలా మంది అవతల మహాత్ములు ఉంటారు, వాడు 1000 రూపాయలు ఇస్తాం అంటే పెట్టేయను, నేను చెప్పినప్పుడు ఎక్కువ గారు అంటారు. గురువు గారిని దివ్య దృష్టితో ఏం జరుగుతో తెలుస్తుంది. మీరు చెప్పకపోతున్నానుకోనండి, నేను అందరికీ చెప్పవచ్చు జాతకాలు, ఎందుకంటే పాపం కనిపిస్తుంది. ఎవరెవరు దానము లాపుతారో, ఎవరు దానం చేయిస్తారో, ఎవరు ఏం చేస్తారో, ఇది సత్యం. నేను అమ్మవారికి చెప్తున్నాను, ఊహ మనిషిని చూస్తే తెలుస్తుంది. కానీ ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదు అని ఒక నియమం ఉంది, తెలిసిన అన్ని చెప్పకూడదు. అలా చెబితే కూడా పాపం, ఎప్పుడు పెడితే ఎప్పుడు భవిష్యత్తు చెప్పాడు, నా భవిష్యత్తు కూడా నాకు తెలుసు, ఎంతకాలం పొందుతామో తెలుసు, నా పిల్లల గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అయినా శాస్త్ర నేను తన ఆయువు గురించి, ఇతరుల ఆయువు గురించి అన్ని ఎప్పుడు పడితే ఇప్పుడు చెప్పరాదు. అంటే ద్వారకాశ్రమం దగ్గర గుర్తులు గురువు గారి గురించి ఏమన్నా నాకు తెలుసు, సెల్ఫోన్లో చెప్పకండి. ఇవన్నీ నియమాలు. ఎందుకు చెప్తున్నానంటే పొరపాటును కూడా గురువు నింద నమ్మంతా కూడా చేయకండి. మనం అసలు గురువు నాటికపోతే వచ్చే దోషం కంటే నిందిస్తే వచ్చే పాప ఎక్కువ. అందుకని మనం సాధకులం గొప్పవాడం అవ్వాలి. తెలుసో తెలుగు మహాత్ములు వేరు వారికి ఎందుకు, ఓ వ్యక్తి ఉన్నాడు ఆయన ఏం చేశాడో మనకేం తెలుసు, ఆయన గురించి మనం చక్కగా చెప్పకూడదు. చెబితే పాపం, అనవసరమైన పాపాలు ఎక్కువ తెచ్చుకోవడం, పుణ్యం లేదు సరిగ్గా. ఏ వ్యక్తి అయినా ఇది చేశాడో ఇది చెయ్యలేదో తెలియక అతని మీద అపాండం వేయడం మహాపాపం. అందులో బ్రాహ్మణుడి మీద అతనియకూడదు, వేదముల మీద వేయకూడదు, దేవతల మీద వేయకూడదు, ఇది గురువు మీద సృష్టిలో ఎవడో వేయకూడదు. అందుకే గురువు నిందాకరాయేక, గురువుని నిందించేవాడు, యజ్ఞాలు నిందించేవాడు, అందుకని నుంచి మళ్ళీ చెప్తున్నది దాపుర్ నివారకాయేష దానము చేసేవాడిని ఆపితేది మహాపాపం. వీణంతై నరకాలకి పోయేవాడి. సుహృద్ దంపతి సోదర్య స్వామి భృత్య పితాసుతాం. ఇంకా స్నేహితుల్ని మోసగించేవాడు, దంపతుల్ని విడగొట్టేవాడు, అన్నదమ్ముల మధ్యలో తగాదా పెట్టేవాడు, లేక అన్నదమ్ముల్ని చంపేవాడు, గురుభక్తితో గురువుకి సేవ చేసే సేవకులను పాడు చేసేవాడు, తండ్రిని కొడుకుని విడగొట్టి రే మీ నాన్నగారి మీద కోర్టు కలగాలి, లేదా మీ అబ్బాయిని పాడు చేయడానికి కొడుక్కి చెప్పేవాడు, ఇలా తల్లిదండ్రులు విడదీసేవాడు, కొడుకుని తండ్రిని విడదీసేవాడిని, యజ్ఞం చేసేవాడిని తిట్టేవాడిని. యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం చేసేవాడిని తిట్టకూడదు అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, తొందరపడిపోయి మనం ఏంటంటే మనకెందుకు లోపుగా రాడని వచ్చినప్పుడు తిట్టండి, పూజ చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చకండి, యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిందించకండి. మహాపాపం యజ్ఞం చేసేటప్పుడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. అలాగే ఉపాధ్యాయుల్ని తిట్టేవాళ్ళని, దుర్బుద్ధితో అందరినీ విడదీసేవారిని, అలాగే ఒకరికి తన కుమార్తెను ఇస్తానని ప్రమాణం చేసి ఇవ్వకుండా పోయేవాడిని, పెళ్లి
చెడగొట్టేవాడిని పెళ్లిని అసలు చెడగొట్టుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉంటాయి, అవతల పరమధర్మం కూడా చంపేస్తాడు అనుకుంటే అప్పుడు అనవసరంగా విడగొట్టుకోవడం మాట. కోటీశ్వరుడు చెట్టు ఒక అమ్మాయి చేసుకుంటాడన్నాడు, దెబ్బతో ఆ సంబంధం చెడగొట్టిన మహాత్తులు ఉంటారు పెళ్లిపోయి అది చేయకూడదు. తర్వాత ఇస్తానని ప్రమాణం చేసి ఇవ్వకపోవడం. చాలా మంది దాతలు అలాగే ముందు ప్రమాణం చేసేస్తారు, లేక నైమిషారణ్యంలోనే వాగ్దానం చేసి చెప్పొచ్చుకోవడం అనమాట. దాని గురించి ఇలాంటి దుర్మార్గుల్ని యమకింకరుడు నరకానికి పట్టుకుపోయి లంపాలతో రెండేసి ముక్కలుగా చీల్చేస్తారు వాళ్ళని. వీళ్ళకి మామూలు శిక్షలు కావు, అందులో ఒక్కటి రంపంతో చేర్చడం. ఇంకా పరులకి తాపం కలిగించేవాళ్ళు, పరులను సర్వనాశనం చేసేవాళ్ళు, గంధాలు ఎత్తుకుపోయేవాళ్ళు, మట్టి వేళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు, చామరాలు ఎత్తుకుపోయేవాళ్ళు, గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయేవాళ్ళు, అమ్మవారి బంగారం కిరీటం ఎత్తుకుపోయే దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు కరంభ శకట నరకాలిపోతారు. వారి దుర్మార్గులు ఆశ్చర్యం, పవర్పాటి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయారు. ఎంత ధైర్యంగా చేసేస్తారటువంటి పాపాలు ఇవన్నీ చేసినప్పుడు బానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మహాపాపాత్ములు చేసినప్పుడు సంతోషంగా చేస్తారు, పాపానికి తగిన శిక్ష ఏడుస్తూ అనుభవిస్తారు. ఇవాళ ఇక్కడ అక్కర్లా, అక్కడ అనుభవిస్తారు, ఇక్కడ అనుభవిస్తారు కొందరు. మరీ పాపాలు చేసిన వాళ్ళు ఎంత మందిలో చూసాం మనం. అసలు మామూలుగానే బ్రాహ్మణ ద్రవ్యం, గోవుల ద్రవ్యం, దేవతల ద్రవ్యం తినకూడదు. అందుకే హరిశ్చంద్రుడు దానం చేస్తూ విశ్వామిత్రుడికి దేవ బ్రాహ్మణము అన్యములు విడచి అన్నారు. దేవతలవి బ్రాహ్మణులు సొమ్ములు విడిచిపెట్టి మిగతా భూమంతా నీకు ఇస్తున్నాను ఆ రాజ్యం అన్నాడు. అటువంటిది దేవతల కిరీటాలా, దేవతల వ్యజనాలు ఎత్తుకుపోవడమా, దేవతల సొమ్ములు జగమగడ ఎంత ధైర్యం చేస్తున్నారు నాకు జాలేస్తున్న పెద్దాళ్ళు ఇది చెప్పడానికి అనవసరం. ఇలాంటి పాపాలు చేసేవాళ్ళు ఇప్పటికైనా లెప్పలేస్తుంది. ఆ సొమ్ము తిరిగి ఇచ్చేస్తే మంచిది, రహస్యంగా వారిగా పాపం వారిగాడు. ఆ పవర్ ప్యాట్ లో దొంగతనం చేసినటువంటి దుర్మార్గులు చెప్పండి, గుళ్ళో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పండి, ఇంకెక్కడైనా దొంగతనం చేసి కిరీటాలు ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళందరికీ తమిటి ఎవరే పిచ్చి పెరుగులరా, ఇది భయంకర నరకంరా అని చెప్పండి. వింటారా వాళ్ళు బాగుపడతారు, లేదా వాళ్ళ కర్మ, లేదా ఒక్క పని చేస్తే కొంత ప్రాయశ్చిత్తం అవుతుంది. రెండో దగ్గరికి తెలియకుండా అర్చకుడి దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ పాపం చేసేవాళ్ళకి అన్నం పెడితే ఒకవేళ డబ్బు వాడేస్తున్నారు అనుకోండి, డబ్బు ఇవ్వకపోయినా పర్వాలా, ఆయనకి నమస్కరిస్తే పాపం సగం ప్రాయశ్చిత్తం సంపూర్ణంగా కొంతవరకు అది వేయగలదు. ఓ లక్ష రూపాయలు తిరిగి ఎత్తుకుపోయాడు, ఓ 10 లక్షలు ఎత్తుకుపోయాడు, 10 లక్షలు వాడేశాడు ఇవ్వలేడు, అయ్యా నేను చేసింది పొరపాటు అంటే క్షమించండి, దాని వల్ల సగం పాపం పోయినా పోయినట్టు. ఇక వీళ్ళందరికీ కరంభశకట నరకం. శ్రాద్ధంలో అయ్యా మీ ఇంట్లో భక్తగా వస్తానని ఒప్పుకొని శ్రాద్ధానికి భక్తగా రావాలి. వచ్చేసేటప్పుడు ఎక్కడో తినేసి శుభ్రంగా హోటల్కి పోయి ఉల్లిపాయ మినపట్టుతో పెసరట్లో తిని, లేదా ఇంకో తోట భక్తగా వెళ్ళొచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చే దుర్మార్గులు ఉంటారే వీళ్ళ సంగతి చెప్పాడు. అమ్మ బాబు నిమంత్రిత అన్యతో గుంటే శ్రాద్ధములో వస్తానని ఒప్పుకొని మరో తోట భుజించిన దుర్మార్గుల ముక్కులను నాలుకలను మాంచి ఇనప ముక్కులు కలిగిన పక్షులు, గేడల లాంటి పక్షులు చీల్చి చెండాడి వాడిని పదే పదే పీడించేస్తాయి, వాడి కళ్ళు కొడిచేస్తాయి, మర్మావయవాలను చీల్చేస్తాయి, వాడు సర్వనాశనం అయిపోతాడు. అలా 1000 ఏళ్ళు వాడి అవయవాలు మళ్ళీ వస్తాయి, వాడిని అవి చీలిస్తుంటాడు. ఇంకా సాధువులను నిందావాక్యాలతో బాధ పెట్టే దుర్మార్గుడు, సాధువుల మీద తాళీలు చెప్పేవాడు, సాధువుల్ని జైల్లో పెట్టించే జయలలిత లాంటి వాడు, సాధువులను రోజు ఏడిపించేవారు, సాధువుల మీద 24 గంటలు నివసించి లేడిపోయిన ప్రచారం చేసే పరమ పాపాత్ములు, ఇటువంటి దుర్మార్గుల నెత్తి మీద వాళ్ళు ఇనప ముక్కల కత్తలు లోపల కంట పొడిచి మెదడు మాంసం పైకి లాగి కసపెస కసపెస పొడిచి చీల్చి చెండాడి తిని వాడిని ఏడిపిస్తాయి. మహాత్ములను మంచివారిని చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకుని వారికి వ్యతిరేకంగా తాడీలు చెప్పే వారి నాలుకలు మీరు ఎనప ముక్కులు కలిగిన కాకులు చీల్చి బయటికి లాగుతాయి. ఏ పొగరు పోతులు తల్లిదండ్రులను అవమానిస్తారో, అయ్యి బాబా అది కూడా బాధ్యత. చక్రవృద్ధతృద్ధతూయముత్రే అప్రతిష్టేక్యతో
కొందరు పొగడుబోతుంది. కొంత వయస్సు దాకాక తల్లిదండ్రులు గురువులను అవమానిస్తారు, ముఖ్యంగా గురువులు. కొంత ప్రాక్టీస్ వచ్చేదాకా గురువు గారు, కొంత ప్రాక్టీస్ రాగానే గురువు గారు ఫోన్ కూడా ఇస్తారు అన్నమాట. అలాంటి మహానుభావులు ఉంటారు, ఇటువంటి పాపాత్ములు ఉంటారట. ఈ పాపాత్మల నోట్లో ఇనప సూదులు గుచ్చుతారు, ఈ దుర్మార్గుల నోట్లో మలమూత్రాదులు పోస్తారు, అప్రతిష్టమనే నరక కోపంలో ముంచుతారు. ఎన్నో శ్లోకంలో చెప్పారు, మాతాపితృ గురువునాంచి అనేది 11వ శ్లోకంలో చెప్పారు, 12వ అధ్యాయంలో చెప్పారు, రామామహాపురాణంలో 58వ పేజీ అన్నమాట గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయంలో 11వ శ్లోకం చెప్పండి, ఎప్పుడు తల్లిని తండ్రిని గురువుని చెప్పకుండా చూడండి. ఎంత పాపస్తుల వాళ్ళు, ఖాళీ లేదు వాళ్ళకి. ఫోన్ లెక్కడానికి కూడా గురువు గారు చెప్తే వాళ్ళు ఎంత పాపస్తులు రాశాడు. గురువు గారు పిలిస్తే పరిగెత్తుకుని కింగ్ కరువు మీద వెళ్ళాలంట. అలా వెళ్ళకపోతే నోట్లో పూయ విట్ మూత్రి అంటే చీము నెత్తులతో కూడిన విట్ అంటే మలం, వాడి మలము తగ్గిన వాళ్ళ మలము అనమాట. కొంచెం చెప్పొచ్చు వెళ్ళినా అదంతా తీసుకొచ్చిన నోట్లో కొంచెం చెప్తారనమాట. గులి పులుగులో చేస్తే కుమారాలు మొత్తం పోస్తారని చెప్పారు. ఇంకెంతకంటే ఇంకేమని ఇందులో ఉన్నదే చెబుతాను, నేనే సొంత కష్టంతో చెప్పట్లా. అందుకే పలానా శ్లోకములు కూడా చెబుతుంది, గురుద్రోహులు ఇదే మిగులుతుంది. మలమోత్రాలను తిని అనుభవించి కిల్ల కిల్లకి నడిపోతారు ఆ లోకానికైనా వాళ్ళకి అన్ని తెలుసుగా చేసిన పాపాలు ఇవ్వలే ఇదిరే పాపం. పలానప్పుడు గురువు గారిని నువ్వు ధిక్కరించావు, తల్లిని తిట్టావు, తండ్రిని తిట్టావు, చంద్రా చంద్రా అంటారు వీళ్ళు అధములు అన్నమాట. ఇంకా దేవతలకి అతిథులకి జీవులకి సేవకులకి అభ్యాగతులకి పిల్లలకి పితృదేవతలకి అగ్నికి నైవేద్యం పెట్టకుండా వండి వండగానే పటుక్కు దాని మీద దాడి చేస్తే పాపాత్మలు అంటారే, ఈ భగవాన్ నివేదన చేయకుండా తినకూడదు. అందుకే దేవుడికి నైవేద్యం పెట్టాలి, ఇంటికి ఎవడన్నా ముష్టివాడు వస్తే అర్థంతో పెట్టాలి, ఏమీ పెట్టకుండా తినే ఈదు మార్పులు ఉన్నారే. ఈ పాపాత్ములందరికీ చీము పెడతారు, రక్తం పెడతారు, మాంసాహారం పెడతారు, నోటి నిండా సూదులు గుచ్చేసి పెడతారు. ఇవన్నీ సూదులు గుచ్చి మరీ పెడితే ఇంకేంటే కణం లేక గలగల గలగల గల కొట్టేసుకుంటారు. ఇలాంటి అనేక అనేక విశేషాలు ఉన్నాయి, తప్పక మీరంతా వినండి. వింటే ఏంటి లాభమో తెలుసా, కొన్ని పాపాలు ప్రాయశ్చిత్వం ఉంటాయి, అన్ని కావు. గురుగారు తింటే పాపదు కానీ మిగతా వాటికి చాలా వాటికి ప్రాయశ్చిత్వం ఉంటాయి అని చెప్పకుండానండి. మీకు నిజంగా చెబుతున్నాను, ఇది ఒక మహాపురాణం, దండం పెడితేనే సగం పుణ్యం. అటువంటి పురాణం వినడం మీ యోగం అని చేత మీరు ఎన్ని జన్మలు ఎత్తున్నా అంబికాదర్ చాలా సంతోషం. అంత వినయంగా మీరు గట్టితో తప్పట్లు పట్టినట్టు వాళ్ళ మీద గౌరవం అన్నమాట. ఇటువంటి పురాణములు లఘుతోన పురుషత్ అన్న రీతిలో ఇక్కడ తెప్పిస్తున్నారు. ఇంకా మనం చివరకు కూడా వచ్చాం, కాంత పురాణం ఏనుగు తెప్పించి గండపెండేరం కాలిపేసి ఊరేగిస్తున్నారని చెప్పారు. ఆ గండపెండేరము ఈ గజారోహణలో మీరు అందరూ వెనక ముందు కూడా జయ గురుదేవ అంబికా అంటూ ప్రదక్షిణ చేయండి. చాలు ఈ గండం మీకు ఇదే, ఇంకా వరం వేరే అక్కడ
జగద్ధాత్రి మదం దేవి మారిరాధయిషు శుభా తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోగం సరస్వతి.
సమస్త సన్మంగళానికి సుఖేశి మహాత్ములైన ఋషుల ద్వారా నరకాల వివరాలు తెలుసుకుంటున్నారు. ఏ ఏ కర్మలు చేస్తే ఏ ఏ నరకాలు వస్తాయి అని సుఖేశి అనే దానవరాలు అడిగితే ఋషులు చెప్పారు. వేదాలని విప్రుల్ని నిందించేవాళ్ళు, పురాణ ఇతిహాసాలను ద్వేషించేవారు, గురువులను దూషించేవారు, యజ్ఞాన్ని ధ్వంసం చేసేవారు, దానాన్ని దానం చెయ్యకుండా ఆపేవాళ్ళు, ఇలా చెప్పరాని పాపాలు చేసేవారంతా నరకగాములు. స్నేహితుల్ని విడదీసేవాళ్ళు, ఎవరైనా ఇక్కడ కలిసి ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఏదో రకంగా వాళ్ళని వాళ్ళని తగాదాలు పెట్టి మిత్రుల్ని విడగొట్టే వాళ్ళని మిత్రద్రోహులు అంటారు. మిత్రద్రోహో వేద వినిందకాశ్చ.
వేదములను నిందించే వాళ్ళు మిత్రద్రోహులు మహాపాపాత్మలు కింద రెక్కేసిస్తారు. ఇది దేవీ భాగవతంలో కూడా చెప్తారు. అసలు వేద నింద ఎంత పాపమో స్నేహితుల్ని విడదీయడం కూడా అంతే పాపం. ఈ పాపాత్ములు భార్యాభర్తలకి మధ్యలో తగాదాలు పెట్టి విడగొట్టేవాళ్ళు, అన్నదమ్ములను విడగొట్టేవాళ్ళు, యజమానిని సేవకుణ్ణి విడగొట్టేవాళ్ళు, తండ్రిని కొడుకుని విడగొట్టేవాళ్ళు, యజ్ఞం చేసే మృత్యుక్తుల మధ్యలో తగాదా పెట్టేవాళ్ళు, శిష్యుణ్ణి గురువుని విడగొట్టేవాడిని, దుర్బుద్ధితో చెప్పరాని మాటలు చెప్పేవారిని, వీళ్ళందరినీ యమకింకరులు రంపాలకు ముక్కలుగా చీల్చి తీవ్రమైన కరంభాది నరకాలకు పట్టుకుపోతారు. ఇక అన్నిటికంటే సాధువుల మనస్సుకి ఎప్పుడూ బాధ కలిగించకూడదు. ఒక మహానుభావుడి మనస్సుకి బాధ కలిగితే వచ్చే పాపం దేవి గుళ్ళు పడగొట్టడంతో సమానంట. అందుకని మహాత్ములైన సాధువులను పొరపాటును కూడా వ్యంగ్యంగా మాట్లాడి వారి మనస్సుకి బాధ కలిగించకూడదు. అసలు అంతే, అది మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం అన్నారు. సాధు పోషణ ప్రమాదం, సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. సాధువులను దర్శిస్తే పుణ్యం, ఇంకా వాళ్ళని ముట్టుకుంటే పాపాలు పోతాయి. అటువంటిది వాళ్ళతో కూడా ఏంటి, అలాంటి వాళ్ళని తిట్టే వాళ్ళ పాపాత్ముల నెత్తి మీద గ్రద్దలు వాలి ఇనప ముక్కులతో పొడుస్తాయి. ఇంకా మంచి వాళ్ళకి వ్యతిరేకంగా చాడీ చెప్పడం అన్నమాట. ఎవరన్నా ఒక వ్యక్తి మంచివాడు, ఆ మంచివాళ్ళ వాళ్ళకి పేరు వస్తుందంటే వాళ్ళ మీద లేనిపోయి చేయడం అన్నమాట. వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడిని మెల్లిగా చాడీలు చెప్పడం మొదలెడతారు. ఇది చాలా అత్యంత మహా పాపకరమైన లక్షణం. ఎక్కరోచి పైశూన్యం అన్నారు సంస్కృతంలో. పిశునత్వము, పిశునత్వము అనగా కొండెములు చెప్పుట, ఒకరి మీద ఒకరికి లేనిపోని చెప్పి వారిని సర్వనాశనం చేసేయటం. అసలు లోకంలో చాడీలు చెప్పడం అంటే చాలా మందికి ఇష్టం. వాళ్ళు చాలా ఛానల్స్ చేసే పని అదే, టీవీ ఛానల్స్ పొద్దున సాయంకాలం దగ్గర లేనిపోయి చూపించరు, మంచి అయితే చూపించరు, అదే చెత్త అయితే చూపిస్తారు. అలా చాడీలు చెప్పేవారి నాలుకలను కాకులు తమ ఇనప ముక్కులతో బయటికి లాగి చీల్చి చెండాడతాయి. తల్లిదండ్రులను గురుజనులను అవమానం చేయరాదు, మలమూత్రాలతో ఉన్న అప్రతిష్టానకంలో అదిపడతారు వారు. దేవతలకి అతిథులకి వీరెవరికి పెట్టకుండా తినేవాడు అహములు, వీళ్ళ నోట్లో సూదులు గుచ్చుతారు, వీళ్ళకి చీము రక్తం ఇవి పెడతారు. ఇక తరువాత 10 మందితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికీ పెట్టకుండా తాను ఒక్కడే తినడం. ప్రయాణంలో చాలా మంది వేరుసర కుళ్ళు వేయించుకుని, జీడిపప్పులు వేయించుకుని, నేతిలో పట్టుకుపోయి పక్కవాడికి పెట్టకుండా వీడు ఒక్కడే తింటాడు. కనీసం ఒక్క పలుకైనా పక్కవాడికి పెట్టాలి, పెట్టకుండా వీడు ఒకడు తినకూడదు. ఒకవేళ తినాల్సి వస్తే, అయ్యా 4 పలుకులే ఉన్నాయండి, 4 మీకు పెట్టినా ఉపయోగం లేదంటే నా 4 చేతులు అందరికీ చూపించి తింటే గొడవలేదు, వాడు ఎలాగో ఇష్టపడతాడు, అది కడుపులోకి వెళ్ళాక తిన్న వెంటనే పెంట అవుతుంది. కాబట్టి కాజ్ఞానకు ప్రయాణానికి 4 కలిసి పెడితే మాత్రం పక్కవాడికి పెట్టకుండా ఒంటరిగా తినరాదు. అయితే ఇది ఒక పెద్ద సమస్య. 200 మంది యాత్ర వెళ్ళితే అకస్మాత్ పార్థాది గారు మాత్రమే టీడబ్ల్యూ వారికి కొడవడు. ఈ 200 మందికి ఎన్నిసార్లు తీర్చిస్తారు, ఒక్కసారికి మాత్రం పక్కన ఉన్నవాడికి ఆపరవచ్చు, ఇది 2వసారి మాత్రం వాడు డబ్బులు వాడి దగ్గర కూర్చుకోవచ్చు, లేక అయ్యా నేను టీ తగ్గుతారని మీ టీ మీరు కూర్చోండి అని చెప్పాలి. ఇలా 24 గంటలు పెట్టమంటే కష్టం అవుతుంది కనుక. ఏదో 3 4 ఉన్నప్పుడు చెప్పిన నియమం 200 మందికి పెడితే ఆ తర్వాత ఇంటికి వచ్చాక నెత్తి మీద తెంగేస్తున్నా అయ్యయ్యో అని పాట పాడుకుంటాను మీరు కూడా. కాబట్టి ఏమని చెప్పాడంటే సామూహిక ప్రయాణంలో 3 లేక 4 చెప్పింది, 100 మందితో 150 మందితో మాత్రం ఈ సాగం. ఏదో గురువు గారు మడిగా వండుకుని ఒక పులిహార ప్యాకెట్ తెచ్చుకున్నారు తనతో కూడా ఇంట్లో, మీరు 200 మంది ఏది పెడితే తినే వాడికి వాళ్ళెందుకు ఈ ప్యాకెట్ అంతా వీళ్ళే పట్టుకుంటే ఆ తర్వాత ఈయన బలి ఇస్తే పొద్దున మళ్ళీ ఈయన కోసం ప్యాకెట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ వచ్చి తిని మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి ఆపద్ధర్మములు వేరు, నిజ ధర్మములు వేరు, సామూహిక ధర్మములు వేరు. ఇంగిలి చేతితో గోవులను ముట్టుకోకూడదు. అన్నం తినే ఆ చేతితో ముట్టుకుంటారు, చెవిడితో గోవులు ముట్టుకుంటారు, ఇవన్నీ పాపాలు. గో బ్రాహ్మణాత్రయ స్పృష్టాయై ఉచ్ఛిష్టై చపాచర క్షిప్యంతేహి కరాస్తేషాం సప్త కుంభే సుదారుణే. ఎంగిలి చేతితో ఆవుని ముట్టుకోవడం, బ్రాహ్మణునికి నమస్కరించడం, కాఫీ తగ్గుతుంటాడు క్లాస్ పక్కన గురుగారు గాడు పట్టుకుని దాని మీద
అది ఎంగిలి చేయంటారు.
దంతిగా తినేస్తూ వచ్చి పట్టేసుకుంటారు అన్నమాట. ఇంకా నయ్యం పొలం మీద చేసి మాట్లాడేవాడు కూడా ఉన్నారు, వాడికి తెలియదు పాపం గురుగారితో మాట్లాడకూడదని కూడా తెలియదు, అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది. అలాంటి వాళ్ళ గురించి చెప్పారు శాస్త్రం అన్నమాట, తప్పు వాళ్ళది కాదు, వాళ్ళకి శాస్త్రం తెలియకపోవడం. తెలిస్తే చేయగా నాలుగు సార్లు వింటే ఐదో సార్లు ఎందుకు చేస్తాం, చూస్తూ చూస్తూ ఎవరు నరకానికి పోడు. అమాయకత్వంతోటే చేస్తారు ఎక్కువ మంది పాపం. కొంతమంది అసలు వాడికి పాపం తెలుసు, హత్య చేస్తే పాపం తెలియదా, దొరకడం పాపం తెలియదా, అయినా తెలుసు కూడా చెప్పు ఎత్తుకుపోతున్నాడు అంటే ఇంకా వాడికి అది అలవాటు అయిపోయింది, వాడికి ఎక్కలేదు, వాడికి నమ్మకం లా. తెలియక అమాయకత్వంతో ఎంగిలి చేతితో గోవుని బ్రాహ్మణులను అగ్నిని ముట్టుకోవడం ప్రమాదం. అలా ముట్టుకునే వారి చేతులు ఎర్రగా కాగిపోయే కుంభాలలో వేసి కాల్చుతారు. ఇక తర్వాత అశుచిగా ఉంటూ ఎంగిలి నోటితో ఓ పక్కన స్నానం చేయడు, లేదా కంపు కొట్టు శరీరంతో ఉంటాడు, నోరు కడుక్కోడు, కొద్దిగా లేవగానే కాకుండా గెలవడు తొందరకి.
మొహం కడుక్కోకుండా లేకేస్తారు ఏమిటి కొద్దిగా
లేవగానే మొహం కడుక్కోకుండా కాకి అలా చదువుతాడు ఆ పాచి నోటితో. అలా తాగితే తాగాడు ఆ ఎంగిలి నోటితో సూర్యుడిని చూడకూడదు. అన్నం తింటూ బయటికి రావచ్చు, ఎందుకన్నారో తెలుసా, అన్నం తింటున్నప్పుడు రోడ్లో ఎంగిలి ఉంటుంది, ఆ ఎంగిలి రోడ్డు కడుక్కోకుండా సూర్యుడిని కాని చంద్రుడిని కాని నక్షత్రాలని కాని గురువుని కాని చూడకూడదు. అందుకే అన్నం తింటున్నప్పుడు కూర్చోబెట్టి చేతులు కడుక్కుని రావాలి. ఆ ఎంగిలి చేతులు వచ్చేయకూడదు. అలా ఒకవేళ వచ్చి సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తే వాళ్ళు చూపు లాగేస్తారు, ఎమకెక్కర్లు ఎవరు నిరపగట్టిరు ఆ కళలో వచ్చి చూసిస్తారు. మిత్రుడి భార్యని తల్లిని అలాగే వదిలి గారిని పోగొట్టుకుని అవమానపరిచేవారు, ఇక గురువుని గురు పత్రిని అవమానించేవారు, పెద్దలని కాలితో తన్నేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని గౌరవ నరక జాలంలోకి ప్రవేశిస్తారు. ఎవరెవరో గుర్తుపెట్టుకోండి, ఎవరెవరిని మనం అవమానం చేయకూడదో చెప్పాడు. ఆ లిస్టు మనం రాసుకోవాల్సి ఉంటుంది. గురు దేవ ద్విజాతీనాం వేదానాంచ నరాధమై, గురువులు దేవతలు విధులు వేదములు వీటిని తిట్టరాదు, అలాగే అన్నగారి భార్యను తిట్టరాదు, అంటే వదిలిగారు కూడా మిత్రుడి భార్యను తిట్టరాదు, అమ్మని తిట్టరాదు, నాన్నని తిట్టరాదు, ఇలా వీళ్ళని తిట్టడం మహాపాపం. తర్వాత వాళ్ళ గురించి లేనిపోని మాటలు రహస్యంగా చెప్పరాదు. పాలతో ఎప్పుడైనా అన్నం వండితే, అంటే పాయసాన్నం పాలతో వండే అన్నం అది కదా, అన్నం ఎప్పుడు వండితే పాలతో వచ్చి దేవుడికి నివేదన పెట్టకుండా తినకూడదు, అర్ధరాత్రి వండినా సరే అలా ఒకసారి పటానికి చూపించి తినాలి. భగవన్ నివేదన చెయ్యకుండా అసలు ఏ పదార్థము తినరాదు, కానీ అందులో పాయసాన్నం అసలు తినరాదు. అలా తింటే నిప్పుల్లో కాల్చిన ఇనప కడ్డీలు నాలిక మీద కాల్చి వాత పెడతారు. ఇక ఎవరగా కాల్చిన వేపులు నోట్లోనూ చెవులో గుచ్చుతారట. ఎవరు గురువుగారు ఇలాంటి వాట, ఈ పురోహితుడు ఇలాంటి వాట అని గురువులను బ్రాహ్మణులను నిందిస్తూ ఉంటే నిందించేవాడు పాపం చెప్పే దగ్గరకు వాడికి నాలిక మీద పెడతారు. ఇది తింటారే ఇలా చెవుడు అని చెవులు పెట్టుకునే వాళ్ళ చెవుల్లో కూడా శీర్షం కలిగించి వచ్చి కడ్డీలతో పదే పదే పొడుస్తారు. బాబోయ్ బాబోయ్ అంటారు. వచ్చే జన్మలో చెవుడు వస్తుంది వెళ్ళకి, తొందరగా చెవుడు వచ్చిందంటే పూర్వజన్మలో సాగీలు విన్నారని అర్థం. ఇంకా సాగీలు ఈ జన్మలో వినకుండా ఉంటే వచ్చే జన్మలో చెవుడు రాదు. ఈ జన్మలో వచ్చేసి పాత పాపం అనుభవిస్తున్నాం, నెక్స్ట్ అయినా జాగ్రత్తగా ఉండాలి. మనం మళ్ళీ చెవుడు రోడ్డు విన్నామని చెప్పమని కాదు ఇక్కడ. ఆ పాపం మనకు రాకుండా ఉండడానికి తెలుసుకోవడానికి, వాడి పాపం వాడు ఏదో వాడు అనుభవిస్తున్నాడు, భజన దిగుతుకోండి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేసేవాడికి అందుకే నీ చెవుడు వచ్చిందని అడగక్కర్లా, మనం చేస్తే మనకి వస్తుంది నేను కొనుకోవడం. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి, వాడు ఇతరులను మనం ఆక్షేపించినట్టుగా ఉండదు. పెద్ద గొడవ ఇది, ఈ మానవ శరీరం నమ్మడానికి లేదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలుసు. నేను 5 నిమిషాల్లో చెక్క 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 గురువు గారి కంటే ముందెక్కేస్తానన్నాడు ఒక ఆయన కొండ, అలా ఎక్కాడు కూడా అమర్నాథ్ వచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళ 2వ ఫ్లోర్ ఎక్కడైక మోకాన్ని ఎప్పుడు పెడుతున్నాయి, నానాయత్ర పడుతున్నాడు. ఈ శరీరాలు ఏమున్నాయండి, గట్టిగా సాగినంత వరకు శరీరం గొప్ప, చెక్క చెక్క వెళ్ళానండి అని అనిపిస్తుంది మనకి, అది భ్రమ. భగవంతుడు ఎప్పుడు ఏ శిక్షలు ఇస్తాడో తెలియదు, విధించకుండా ఉండడానికి భక్తితో ఎవరిని మనం బాధ పెట్టకూడదు.
కానీ ఎందుకు చెప్పాలి పురాణంలో ఉన్నవంటి తెలుసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం కనుక. ఓహో ఈ పాపం చేస్తే చెవుడు వస్తుంది, ఈ పాపము చేస్తే ఇబ్బంది, ఈ పాపం వల్ల ఈ నరకము లేక ఈ జన్మ వస్తుందని తెలిస్తే వచ్చే జన్మలో అయినా చేయకుండా ఉంటాం, ఈ జన్మలో అయినా చేయకుండా ఉంటాం, రాబోయే జన్మలు బాగుంటాయి. మోక్షం అంత తేలికేం కాదు, ఎందుకంటే తెలుసో తెలియకో దోషం చేయకుండా ఉండలేం కనుక. మోక్షము రావాలి అంటే అనుక్షణము జాగరూకులమై ఉండాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎంత గిందుకున్నా ఈ సంపదలు ఈ భౌతికమైన వ్యక్తులు ఎవ్వరూ కూడదారనే సత్యం ప్రతి వ్యక్తికి తెలుసు. మన కళ్ళ ముందు ఎందరో రాజాధిరాజులు వెళ్లిపోయారు, ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పూచిక కుల్ల పట్టికెళ్ళలేదు. మనము పట్టికెళ్ళం, అయినా భ్రమ మనకి, ఈ భ్రమలోంచి బయటపడటం కోసమే జాగరూకులమై ఉండాలి. అలాంటప్పుడు ఎందుకంటే సంపాదన సంపాదన మన కోసం కాదు, ఉన్న అనుమతులు బతకడానికి. మళ్ళీ అది పెట్టలేదంటూ అక్కడ అనుక్షణం వీటిలో ఉంటూ కూడా వ్యామోహం పెంచుకోవచ్చు అన్నాడు అదన్నమాట. ఇంకా శరీరంద్రాలని పాడు చేసేవాళ్ళు ఉంటారే అటువంటి వాడు, దేవతల యొక్క వంశాన్ని నాశనం చేసేవాడు, గుడులు పాడు చేసేవాడు, గుళ్ళలో మలమూత్ర విసర్జన చేసేవాడు, తోటలోని చెట్లని పీకేవాళ్ళు, పదే పదే తాకకూడని చెట్లని అపవిత్రంగా తాకేవారు. అందుకే నేను ఎక్కడ పడితే అక్కడ చెట్లు ముట్టుకోదంటాను, ఎవడు పడితే వాడు వెళ్ళిపోయావు ఆ ఆకాశమే. కొన్ని చెట్లు ఇక్కడ రాశాను మీరు చూడండి ఎంత ఆశ్చర్యకరమైన వాటంటే, గుడి తోటలో చెట్లు కూడా ముట్టుకోతున్నాడు ఎప్పుడు పడితే, ముట్టుకుంటే కూడా పాపంటి వాడు. నాకు ఆశ్చర్యం కలిగింది చూశాడు. అందులో ముఖ్యంగా కదంబ వృక్షాలు, అరటి చెట్లు ఇటువంటి వాటిని ముట్టుకోవడానికి కూడా అర్హత కావాలట. అందుకని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొద్దని గేట్లు వేసేస్తూ ఉంటారు. పీఠంలో కూడా అందరూ వెళ్ళొద్దు, మీకు వెడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ ఉంటాం. అది వెంటనే వాళ్ళు అలా చెప్పినప్పుడు చెయ్యాలి, లేకపోతే వద్దన్నమాట. చూడండి మీరు ఇందులో ఉన్నవన్నీ ఒక్కసారి కనీసం వీటిని తెలుగులో అనుభవమైన అవకాశం ఉన్నప్పుడు చదువుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని వేస్తున్నాను, అన్నీ కాదు కానీ ధర్మ సందేహాలు అనే పేరుతోటి పుస్తకం వేస్తున్నాం. చాలా అద్భుతమైన పుస్తకం, అదేమో నా చిన్నప్పటి నుంచి బైండింగ్ అవట్లా అంత అదృష్టం. కానీ మొత్తం మీద రేపు మాత్రం అయిపోతుందని ఇందాక అనుకుంటున్నాం. అంబికా వారు కూడా నాకు ఒక యాడ్ ఇప్పుడే కృష్ణ గారు ఇచ్చారు కూడా, వెనక వైపు ప్రకటన కూడా. సో మహాత్ములు ఒకరిద్దరు మాత్రమే, నేను అందరినీ అడగలేను, నా వల్ల కాదు, అడగకుండా ఇచ్చే పుణ్యాత్ములు మాత్రమే ఆయన, అంచేత ఆయన మాత్రమే అడగలుగుతాం. సరే మొత్తం ఏమైనా ఆ పుస్తకం చదివితే ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో చాలా వరకు తెలుస్తుంది. అందులో నా చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళిన యాత్ర విశేషం కథ కూడా వేశాం. కొన్ని విశేషాలు ఉంటాయి భవిష్యత్తులో, ఎందుకంటే గురువు గారి చరిత్రను ఎవరు పడితే వాళ్ళు రాయలేదు కనుక పరమభక్తులు కొంతమందికి ఇచ్చాం, పార్థసారథి గారికి ఇచ్చాం ఈసారి. అలాగే కొన్ని కొన్ని ఘట్టాలు కొంతమందికి రాసి అధికారం ఇచ్చి అవి కూడా ప్రింట్ చేస్తాం. గురు చరిత్ర పారాయణ మొత్తం ఒక మండల దీక్షతో పారాయణ చేసే క్రమం ఒకటి అందులో వస్తుందన్నమాట. ఏ రోజు ఏ ఘట్టం పారాయణ చేస్తే లాభమో ఆ రకం మంత్రంతో సైతంగా ఇవ్వబడతాయి. అది కూడా మీరు చేతిలో పెట్టుకుని చదువుకురు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పెడితే అక్కడ, ఏం పెడితే చేయడానికి లేదు. తోటలో చెట్లు, అలాగే బ్రాహ్మణోత్సవాల ఇళ్ళు, సభా మండపాలు, మఠాలు, బావులు, చెరువులు, ఇవి కూల్చి నాశనం చేసేవాళ్ళు. చెరువులు కూల్చి స్థలాలు అమ్ముకునే దుర్మార్గులు ఉంటారు. శ్రీరామనగరం ఉంది ఇప్పుడు అక్కడ, ఏది శనివారపేట రోడ్లు ఒకప్పుడు చెరువుట, అదంతా కూర్చి ఆక్రమించి కట్టిపోయారు స్థలాలు ఇచ్చేశారు. ఆ చెరువుని పూడ్చి ఇలా స్థలాలు చేస్తే ఇంకా నరకం అంతా ఎంత కట్టండి చెప్పాడు ఇక్కడ. అసలు చెరువు తగ్గించాలి, పూర్వం చెరువులు తగ్గించారు, బావులు తగ్గించారు, ఎందుకు చెప్పారు, వాటి వల్ల ఎంతో ప్రపంచానికి వేలు జలం అది, దాన్ని నాశనం చేసి అలా చెరువులు తోటలు కాలువలు ఆక్రమిస్తే అలాంటి పాపం మాత్రం అంత తేలిగ్గా పోదు. అన్నిటికి మించి ఈ దేవ బ్రాహ్మణ మాంద్యాలు ఉన్నాయి, గొళ్ళకి సంబంధించిన పొలాలు పుచ్చుకున్న రైతులు మీరు చూడండి. ఎప్పుడైనా గుడికి సంబంధించిన మాన్యమును కౌలుకు తీసుకున్న ఏ రైతు జీవితంలో బాగుపడదు. నేను చూశాను ఎందుకంటే సక్రమంగా తెలియచాడు దేవుడు కనుక. కొంతకాలానికి ఆక్రమిస్తారు, మహాపాపాస్తులు సర్వనాశనం అయిపోతారు. సక్రమంగా దేవుడి డబ్బు ఇవ్వాలి కనుక, ఇవ్వకపోతే అలాగే. ఇంకా సంఘద్రోహులు ఉంటారు, ప్రజానీకానికి పనికొచ్చే పనులు పాడు చేసి రోడ్లు కూడా ఆక్రమిస్తారు. అటువంటి వాళ్ళ చర్మాలు పదునైన కత్తులతో ఒలిచి యమదూతలు వారిని తీవ్రంగా హింసిస్తారు. ఆవులకి, బ్రాహ్మణులకి, సూర్యుడికి, అగ్నికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనం చేయాలి. మనకి మార్కండేయ పురాణంలో కూడా చెప్పాడు అది. ఇందులోనూ చెప్తున్నాడు, ఎక్కడైనా ధర్మాచారం ధర్మాచారమే, శిష్టాచారం శిష్టాచారమే కనుక మూత్రశ్లేష్మ పురీషాణి యైరుత్సృష్టాని వారిని మూత్రం శ్లేష్మం కాంతి చూపడం గొళ్ళలు, పురీషం ఇంకా మల విసర్జన ఎవరెవరికి ఎదురుకుండా చేయకూడదు అంటే, ఒకటి గురువుకి ఎదురుగా, గురువు గారికి ఎదురుకునే వాళ్ళు పోయేటువంటి కర్మ సాక్ష్యం ఉమ్మడం ఏమిటి, ఇవన్నీ మహాపాపాలు. మల విసర్జన చేయడం ఏంటి, గుళ్ళో చేయకూడదు. సూర్యుడికి ఎదురుగా చేయరాదు, బ్రాహ్మణికి ఎదురుకుండా చేయరాదు, అగ్నిహోత్రానికి ఎదురుకుండా చేయకూడదు. ఏమిటి, మల మూత్ర శ్లేష్మాలు విడిచిపెట్టకూడదు. ఇటువంటి వాళ్ళ యొక్క మర్మావయవాలని గద్దలు ముక్కులతో పొడిచి చీల్చి వెయ్యేని నివసిస్తాయి. మహాదారుణమైన శిక్ష. ఒక్కొక్కప్పుడు తెలుసో తెలియకో దేశానికి కరువు వస్తుంది. అవి మన చేతిలో ఉండవు. కరువు ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పగలరు? కరువు అనేది అకాస్తగా సృష్టికి వచ్చి తీరుతుంది, లేదా ఇదిగో ఏ సముద్రాల్లోంచో కరకాలు వచ్చి ఊళ్ళో కూళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయి అనుకోకుండా, అప్పుడు అన్నం లేకుండా పోతారు జనం. అటువంటిప్పుడు ముసలి వాళ్ళు ఇలా తల్లిదండ్రులకి పెట్టకుండా వాడు ఒక్కడే తింటే చచ్చినా పర్వాలేదు, ముందు తల్లిదండ్రులకు పెట్టమన్నాడు. వరదల్లో ఇరుక్కుపోయారట ఓ నాలుగు అన్నం పొట్లాలు వేశారు, నాలుగు అన్నం పొట్లను మీరు తినకూడదు, తల్లికి తండ్రికి పెట్టి తినాలట.